కంసస్తోర్ణముపేత్యయినాం తతో జగ్రాహబాలికాం ముంచె ముంచేతి దేవక్యా సన్నకంఠ్యా నివారిత. వాడు భూతంలా పిశాచంలా జుట్టు విరబోసుకుని పంచ చేత్తబట్టి మరో చేత్తో కత్తిపుచ్చుకుని చెరసాల దగ్గరకు వస్తూ ఉంటే కాపలవాళ్ళు ఈ ప్రాకారాలకు ఉన్న తాళాలు తీయడం మొదలెట్టారు. దూరం నుంచి ఆ దుర్మార్గుణ్ణి చూచింది దేవకీదేవి. వీడొచ్చి ఈ పిల్లని చంపేస్తాడని భయపడిపోయింది. అన్న క్షమించు, విడిచిపెట్టుంది, ముంచ విడిచిపెట్టుంది అనమాట. సంస్కృతంలో ముంచ అంటే విడిచిపెట్టుము అని అర్థం అనమాట. విడిచిపెట్టు విడిచిపెట్టన్నది ఎంతో బతిమాలిందండి. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న వినుమాని నిజం పుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్సహోదరిగదన్న నిను శరణంబు వేడిదన్. అన్న కాస్త నీ కోపాన్ని తగ్గించుకో, ఈసారి నీకు అల్లుడు పుట్టలేదు, నీకు మేనకోడలు పుట్టింది. ఇంతవరకు నాకు ఎంతమంది అయినా కొడుకులే పుట్టారు, ఈసారి ఆడపిల్ల పుట్టింది. ఈసారి పుట్టింది నీకు మేనకోడలు తప్ప మేనల్లుడు కాదు. స్త్రీని చంపడం క్షత్రియ ధర్మం కాదు. నువ్వు మహావీరుడివి, ఏనుగుల్ని చంపినవాడివి, వీరుల్ని చంపినవాడివి, పురిటి పాపని ఆడపిల్లని చంపుతావా? పూర్వం మహాత్ములు శాంతమే మోక్షానికి మూలమని గ్రహించి కోపాన్ని విడిచిపెట్టారు. నువ్వు కూడా అలాగే ఆ మార్గంలో నడుచుకో, కీర్తి పొందు. నీ సోదరిని, నీ చెల్లెల్ని బతిమాలుతున్నాను, నీ చేత పెంచబడిన దాన్ని నన్ను అనుగ్రహించు, దీన్ని నాకిచ్చి నన్ను కాపాడు అని ఎంత బతిమాలినా ఆ దుర్మార్గుడు వినిపించుకోలేదు. ఆడైనా మగైనా ఈసారి పుట్టినవాడు నాకు మృత్యుదేవతే, వాణ్ణి విడిచిపెడతాననుకుంటున్నావా అని ఆవిడ తిట్టాడు, చేత్తో తోసేశాడు. ఆ చంటిపిల్ల రెండు కాళ్ళు పుచ్చుకుని బరును లాగేశాడు. చిక్షేపచ శిలాపృష్ఠే, అక్కడున్న బండరాయి మీద కాళ్ళు గిరగిరా తిప్పి విసిరికొట్టాడు. ఎప్పుడు వాడు అలాగే చేసేవాడని చెప్పాంగా, కాళ్ళు పుట్టుకుని పసిపిల్లని గిర్రును పైకి విసిరి కింద రాయి మీద పారేసేవాడు. ఆ రాతి మీద పడేటప్పుడు కత్తి పెట్టేవాటి పైగా, ఆ కత్తి మీద పడి ఆ శిశువు ముక్కలై దాని మీద రాతి మీద పడి రక్తం చిమ్ముతూ ఉండగా గిలగిల్లాడి చచ్చిపోయేవారు. అలా శిశువుని ఆరుగురిని చంపాడు ఆ దుర్మార్గుడు. ఏడోవాడు బలరాముడు వేరే చోట పుట్టాడు. ఇప్పుడు ఎనిమిదోది కూడా కృష్ణావతారమేమో, ఆడరూపంలో ఉన్నాడు విష్ణువేమో అని అనుకుని అడుగులు పట్టుకుని విసిరి కొట్టాడు రాయి మీదకి. కానీ ఏమైంది, ఆవిడ వియతి స్థిత ఆకాశంలోకి వెళ్ళిపోయింది. వెంటనే వాడి చేతుల్లోంచి తప్పించుకుని ఆకాశానికి వెళ్ళిపోయింది. అవాపరూపం సుమహత్ సాయుధాష్టమహాభుజం, వెంటనే ఆకాశంలోకి వెళ్ళడంతో ఒక మహాదివ్య రూపం ధరించింది. ఎర్రని రంగుతో ధగ 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 వెలిగిపోతున్నదామె. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం అని వేదం చెబుతున్నది. అగ్నివర్ణాం అగ్ని వంటి రంగులో, ఎర్రని అగ్ని వంటి రూపంలో వెలిగిపోతుంది ఆవిడ. సింహవాహనం మీద ప్రత్యక్షమైంది. అద్భుతమైన దివ్య సింహం ఆవిడకి వాహనం, అందుకే అమ్మవారికి సింహవాహన అని పేరు. ఆ సింహవాహనం మీద అష్టమహాభుజం ఎనిమిది చేతులతో ప్రత్యక్షమయ్యింది. ఆ ఎనిమిది చేతుల్లో ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో శూలం, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, మరో చేతిలో పువ్వు ధరించి వికటాట్టహాసం చేసింది. తేనె పాత్ర చేతిలోకి తీసుకుని గడగడగడగడ మధువు తాగింది. తాగి పెద్ద నవ్వు నవ్వి ఆ నవ్వుతోటే దిక్కులు దద్దరిల్లిపోతూ ఉండగా ఇలా అన్నది కంసునితో, ఓరి మూర్ఖుడా భోజరాజా, నేను మహావీరుణ్ణని విర్రవీగా వింతకాలం, శిశువుని చంపడం వీరత్వం అనుకుంటున్నావా? దేవకీదేవి కన్న బిడ్డల్ని చిన్న పాపల్ని పట్టుకుని ఎంతమందిని చంపావు? ఆరుగురిని చంపావు, పసిపాపల్ని చంపావు, సన్నుబాలు కూడా ఇంకా తాగని పసివాళ్ళని చంపావు. ఇంకా నీ రక్తదాహం తీరలేదురా మూర్ఖుడా, నీచుడా, నికృష్టుడా, భ్రష్టుడా. ఇప్పుడు ఆడపిల్ల చంపడం అధర్మం అని ఎంత బతిమాలుతున్నా చెల్లెలి మాట వినక నన్ను పట్టుకుని అడుగులు పట్టుకుని నేల మీద కొట్టి చంపాలనుకుంటావా? ఇది నీ వల్ల అవుతుందా? నీ వంటి వాళ్ళు ఎంతమంది ప్రయత్నించినా నన్నేం చేయగలరు మూర్ఖుడా? ఇంకొక మాట హెచ్చరిస్తున్నాను విను, నువ్వు నన్నేమీ చేయలేవు. నేను క్షణంలో కావాలంటే శూలంతో పొడిచి చంపగలను, కానీ నిన్ను చంపడం కోసమే ఒక మహాత్ముడు అవతరించాడు. ఆయన నిన్ను చంపడం కోసం పుట్టనే పుట్టాడు, దుష్ట శిక్షణ చేయబోతున్నాడు, హాయిగా పెరుగుతాడు. ఆయనకి 8 ఏళ్ళు వస్తే నీకు 100 ఏళ్ళు నిండుతాయి. ఇంకో చోట హాయిగా ఇదే టైంలో పుట్టి సుఖంగా పెరుగుతాడు, వెన్న మేగడలు తిని నున్నగా పెరుగుతాడు, తిన్నగా నిన్ను నరకానికి పంపుతాడు, ఇదే నీకు నా హెచ్చరిక అని పలికి హుంకరించి మహనీయ గుణాస్పదయైన ఆ దేవి ఈ మహిలో ఉన్న జనం ఆమెను స్తుతిస్తూ ఉండగా, దేవతలు పూలవర్షం కురిపిస్తూ ఉండగా, గంధర్వులు గానం చేస్తూ ఉండగా, మహాత్ములైన సిద్ధులు సాధ్యులు విద్యాధరులు భద్రకాళి చండి చాముండ అంబిక కన్యక నారాయణి ఈశాన మాధవి కుమారి ఈ నామాలతో స్తుతిస్తూ ఉండగా ఆ స్తోత్రాలు అందుకుంటూ భూలోకంలో ఎన్నో దేవాలయాలలో ఒకేసారి అనేక రూపములతో వెలసి అదృశ్యురాలైపోయింది. ఒక్క క్షణకాలంలో కంసుడు నిశ్చేష్టుడైపోయాడు. కంస తతోద్విగ్నమనాహ్ప్రాహ సర్వాన్ మహాసురాన్. కంసుడు ఉద్విగ్నుడైపోయాడు, వాడి మనస్సు కంగారు పడిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళకి సంకెళ్ళు తీసేసి, దేవకీ వసుదేవులారా, నేను చాలా అపచారం చేశాను, ఆకాశవాణి దేవకీదేవి అష్టమగర్భం నన్ను చంపుతుందంటే నిజంగా కృష్ణుడు పుడతాడేమో పుట్టి నన్ను చంపుతాడేమో అని భయపడి ఇన్నాళ్ళు మిమ్మల్ని చెరసాల పాలు చేశాను, కారాగేహంలో మీ దేహాలు బంధించి అపచారం చేశాను, చివరికి పరిణామం ఇలా జరిగింది, అమ్మవారు పుట్టిందేమిటో నీకు, పుట్టి నన్ను బెదిరించిపోయింది, మీరు పుణ్యాత్ములు కనుక నేను చేసిన పాపాలన్నీ మర్చిపోండి, పాపాత్ముణ్ణి బాలఘాతకుణ్ణి బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి దుష్టబుద్ధి కలిగిన వాణ్ణి కోపగుణం కలిగిన వాణ్ణి కదులుతున్న శవం లాంటి వాణ్ణి జీవచ్ఛవం లాంటి వాణ్ణి బ్రహ్మహత్యా పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ పురిటి పాపల్ని చంపిన శిశుహత్యా పాపం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదంటారు, అందుకే అభార్షణలు చేయించుకోవటం మహాపాపం అన్నారండి, వాటికి ప్రాయశ్చిత్తం అంత తేలిక కాదట, మహాపాపాలవి. ఏం చేస్తాం కలియుగంలో అలా చేసేస్తున్నారు, ఈ కలియుగం అంటేనే అదనుకోండి. కానీ ఇక్కడ చెప్పారు, బ్రాహ్మణ హంత భంగి మీ పాపల చంపితిన్, బ్రహ్మహత్యా పాపం కంటే భయంకరమైన శిశుహత్యా పాతకం చేశాను, నా పాపాలన్నీ మీరు క్షమించాము అని ఒక్క మాట అంటే తొలగిపోతాయి, మీరు క్షమించకపోతే నేను బతకలేను, ఏం చేస్తారో మీదే భారం. అయినా ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచిస్తే చంపేవాడెవడు చచ్చేవాడెవడు, ప్రాణులందరూ వారి వారి కర్మల వల్ల ఓ చోట చేరతారు, కర్మల వల్లే జన్మెత్తుతారు, కర్మల వల్లే పెరుగుతారు, కర్మల వల్లే నశిస్తారు, ఎవడైనా కర్మఫలం అనుభవించక తప్పదు. మీ శిశువులు పూర్వం ఎప్పుడో ఏదో పాపం చేశారు, అందుకే ఈ జన్మలో చిన్నప్పుడే చచ్చిపోయారు, నేనేదో కర్మయోగం వల్ల వాళ్ళకి శత్రువుని నా చేతులు వాళ్ళు తెచ్చారు, అలా ఆలోచిస్తే నేను చంపిన వాణ్ణే వాళ్ళు చచ్చిన వాళ్ళ, నేను హంతని కాదు వాళ్ళు హన్యులూ కారు, ఇదంతా కర్మఫలం. ఏమంటావు వసుదేవ అనగానే, ఏది ఇప్పుడు వేదాంతం బాగా చెప్తారులేండి, తమకు అవసరమైతే వేదాంతాన్ని ఎలా వాడాలో అందరికీ తెలుసు అనమాట, ఎవరికైనా డబ్బు ఎగ్గొట్టేటప్పుడు ఏం చేస్తామండి, అంతా దేవుడి చేతిలో ఉందండి, నేను ఎగ్గొట్టానా అబ్బే అంతా దేవుడు ఎగ్గొట్టించాడండి అంటాడు. రేపొద్దున వీడికి ఎవడైనా ఎగ్గొడితే అంతా అలాగే మాట్లాడతారు, ఎవడు పాపం వాడితే మీరు నా డబ్బులు కక్కాలంటాడు. అందుకని ఎవరికి అర్థం కాకుండా, ఎదుటివాడికి అర్థం కాకుండా, తమకు కూడా అర్థం కాకుండా ఉంటే వేదాంతం అన్నారు. అలా చేస్తారట కొంతమంది మూర్ఖులు. అటువంటి మూఢుల్లో వీడేమన్నాడు, తనకి కృష్ణుడి వల్ల ప్రమాదం వచ్చినంతకాలం వీళ్ళని చెరసాల్లో పెట్టి ఏడిపించి వీళ్ళ పిల్లల్ని చంపాడా, ఇప్పుడు తన దగ్గరికి వస్తే ఏమంటాడు, చంపేవాడెవడు చచ్చేవాడెవడు, అసలు ఈ చావు పుట్టుకుల గురించి ఆలోచించకూడదు, ఇదంతా కర్మ అనగానే వసుదేవుడు మహాత్ముడు గనక అన్నీ క్షమించి, బావా నీ వచనంబు నిక్కముసుమీ ప్రాణుల్ గత జ్ఞానులై నీవే నంచును లోభమోహబదవి నిర్మిత్రతామోద శోకావేశంబుల వండురూంబుడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరు తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా నీవన్నది నీటికి 100 రూపాయలు నిజం. మానవులు శరీరం ధరించగానే జ్ఞానాన్ని విడిచిపెట్టి, నీవు వేరు నేను వేరు, ఇది నా కుటుంబం, అది నీ కుటుంబం, ఇది నీ కులం, ఇది నా కులం, ఇది నా ధనం, ఇది నీ ధనం అని తనను తాను ఇతరులతో విభజించుకుంటాడు. అప్పుడు దానివల్ల లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం అనే లక్షణములు ఏర్పడతాయట. నీవు నేను అనే భేదభావములు ఏమైనా ఏర్పడతాయి? లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వము, ఈ వీటితో పాటు ఆవేశము, ఇవన్నీ పట్టుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు, తిట్టుకుంటారు, సుఖదుఃఖాలు పొందుతారు, విరోధభావం, మిత్రత్వం, బంధుత్వం ఏర్పాటు చేసుకుంటారు. ఈ గీసుకున్న గిరిలోనే ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దానివల్ల మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ పెరుగుతూ ఉంటారు, మళ్ళీ చచ్చిపోతూ ఉంటారు, ఎప్పటికీ విముక్తి పొందకుండా ఉంటారు. సమస్త ప్రాణులలో ఎప్పుడూ వ్యాపించి ఉండే, ఒకే ఆకారంలో ఉండే ఈశ్వరుణ్ణి గ్రహించలేరు. దీనికే పరస్పర విభ్రాంతి అని పేరు. ఈ విభ్రాంతి వల్ల సర్వప్రాణులలో ఉన్న పరమాత్మని గ్రహించలేరు. నీలో, నాలో, గడ్డి పరక మొదలుకొని సమస్త ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానం పొందడమే జ్ఞానం అంటే అని పలికి, మాకు నీ మీద ఏమాత్రం కోపం లేదు, నీవన్నట్టుగా చంపేవాడెవడు, చచ్చేవాడెవడు, ఇదంతా కర్మయోగం, మేము నిన్ను క్షమించామనగానే అమ్మాయ్యా, మహాత్ముడు బావగారు వసుదేవుడు మమ్మల్ని క్షమించాడు అని వాళ్ళ ఆస్తి వాళ్ళకిచ్చి వాళ్ళని వదిలేసి ఇప్పుడు కంసుడు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. ఇప్పుడు వాడికి లోపల భయం పోలేదండో. ఆనాడు ఆకాశవాణి ఎలా అన్నది, ఈనాడు ఈ అమ్మవారు ఇలా అన్నది, ఇప్పుడు ఇందులో ఏది నిజం, భవిష్యత్తు ఏమిటి, కర్తవ్యం ఏమిటి అనుకున్నాడు ఆయన. వెంటనే ప్రలంబుడు, ముష్టికుడు, కేశి, అరిష్టుడు, ధేనుకుడు, పూతన మొదలైన రాక్షసుల్ని, మంత్రుల్ని అందరినీ ఒక చోటకి సమావేశపరిచాడు. ఆహూయ అసుర పొంగవాన్, వీళ్ళంతా రాక్షస శ్రేష్ఠులు, వీరందరినీ కూడా ఒక చోటకి సమావేశం అయ్యేలా చేశాడు. ఆ తర్వాత అన్నట్టు వాళ్ళతో, హే ప్రలంబ మహాబాహో కేశిన్ ధేనుక పూతనే. ప్రలంబ మహావీర, కేశి ధేనుకాసుర, పూతన అరిష్టాసుర, శంఖచోడ వ్యోమాసుర, మయాసుర, మీరందరూ నాకు ఆత్మీయులు. ఇక మంత్రుల సంఖ్య చెప్పక్కర్లా, నా మంత్రులు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు, మీరంతా నాకెంతో ఆత్మీయులు. ఆనాడు ఆకాశవాణి మాటలకి కంగారు పడి దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో పెట్టిన విషయం మీకు తెలుసు. వారి ఆరుగురు పిల్లల్ని చంపాను, ఏడవ గర్భం పురిట్లోనే కొట్టుకుపోయింది. ఈ ఎనిమిదవసారి గర్భం ధరించిన దేవకి ఆడపిల్లని కన్నది. ఈ ఆడపిల్ల రూపంలోనే పరమాత్ముడైన విష్ణువు పుట్టాడేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆడపిల్ల అమ్మవారిగా మారిపోయింది, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా వెళ్ళిపోయింది. భవిష్యత్తులో నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడన్నది. అంటే దేవకీ వసుదేవులకి పుట్టకుండా నా శత్రువు మరెక్కడో పుట్టాడన్నమాట. వాడు అలా అనుకున్నట్ట, ఎక్కడో మరో చోట ఎక్కడో విష్ణువు పుట్టాడనమాట నాకు భయపడి. అతన్ని ఎలా కనిపెట్టాలి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, నాకు చాలా భయంగా ఉంది, మీరే సరైనటువంటి సలహా ఇవ్వండి అనగానే వాళ్ళు పక్కపక్కనవి, మహారాజా నువ్వు చేసిన పొరపాటు ఏమిటో మేం చెబుతాం విను అని మంత్రులు సలహా ఇచ్చారు. మంత్రులు చెప్పానుగా కంత్రిలని, రాజా ఇందులో నీ పొరపాటు కూడా కొంత ఉన్నది. నువ్వు ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళావు, దేవతల్ని జయించావు, కానీ వాళ్ళని చంపకుండా వదిలేసావు. శత్రువుని ఎప్పుడూ కూడా ఒక దెబ్బ కొట్టి వదిలితే వాడు రెచ్చిపోయి సమయం చూసుకుని సంహరించడానికి ప్రయత్నిస్తాడు. శత్రుత్వం తెచ్చుకోకూడదట అసలు ఎవరితోటి సాధ్యమైనంత వరకు. ఒత్తి కొనుచు రాణీజనది ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తన కారాదు రాదు మీద జయంపన్. ముందుగా రోగం రాకుండా చూసుకోవాలి. రోగం రాకుండానే చూసుకోవాలి, కానీ వచ్చాక దాన్ని అంత తేలిగ్గా చంపడం అంటే. అందుకని ముందు రోగం రాకుండా చూసుకో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. వస్తే మంచి మందువాడి సమూలముగా రోగాన్ని తొలగించుకోవాలట. కానీ చాలామంది ఏం చేస్తారు, రోగం వచ్చాక ఓ ట్యాబ్లెట్ వేసి కొంచెం తగ్గాక మానేస్తాడు, ఆ రోగం లోపల ఇంకా కొంచెం మిగులుతుంది, సమయం చూసి వీడి ప్రాణం తీస్తుంది. కాబట్టి ముందు రోగం రాకుండా చూసుకో. వస్తే పూర్తిగా తగ్గడం ఉండదు. ఇంకా రిపుల శత్రువుల్ని కూడా అంతే, సాధ్యమైనంత వరకు శత్రుత్వం పుట్టకుండా చూడాలట. ఎవడితో తగాదా పడకూడదు, మనం పడం వాడు పడతాడు ఒక్కోసారి. ఈ మధ్యన పరమ దరిద్రులు నికృష్టులు కొందరు తయారయ్యారు. తింటూ రామయ్యను అన్నాం అనుకోండి, తింటూ రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, ఏడుస్తూ రామయ్యను, ఏడిపిస్తూ రామయ్యను, సర్వకాల సర్వస్థలు రామ అన్నాం అనుకోండి, ఈ పిచ్చపీనుక్కి ఏమిటిది ఏడుస్తూ రామయ్యను, ఏడిపిస్తూ రామయ్యను, ఏంటి ఏడిపిస్తూ ఎవడన్నా రామ అంటే ఏడిపిస్తాడా అంటాడు. రామ అంటూ కూడా ఏడిపించాలట. లంకానగరంలో పరమపాపాత్ములు ఉన్నారు, క్రూరులు, వాళ్ళందరినీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని రాముడికి నమస్కరించాకే జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలహ అని పలికి చంపి లంకానగరానికి నిప్పెట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే రాముడికి సీతకి అపచారం చేశారు గనక మీకు ఏడుపు తప్పదు అన్నాడు రామనామాన్ని చాటి. కాబట్టి రామ అంటే అవతల అండి ఏడిపించడా, ఏడిపిస్తూ రామనాల్సింది. ఎందుకంటే పాపత్ముడు వాడు, ఎంత తెలివి తక్కువ పీనుగులండి అలాంటి మాటలు మాట్లాడేవాడు. రామ అన్నా కూడా ఏడుస్తాం మనం, ఏడిపించాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎంత పుణ్యాత్ముడైనా, ఏ రాముడు బాణంతో కొట్టలేదా రావణాసురుణ్ణి, రామబాణం అంటేనే పాపాత్ములు చీల్చడానికి పుట్టింది. ఆ తర్వాత యుద్ధంలో ఎంతోమందిని చంపలేదా, చంపేటప్పుడు రామనామస్మరణం చేసే చంపారు వానరులంతా కూడా. రామనామాన్ని జపించకుండా హనుమంతుడు ఎప్పుడూ ఏ పని చెయ్యడు. కాబట్టి ఇలా అనవసరంగా కొంతమంది కావాలని తగాదా తెచ్చుకుంటారు. మీరు మీ ఇంట్లో కూర్చుంటే కావాలని తిట్టి బొడ్డు దగ్గర గీకి మరీ యుద్ధం చేస్తారు. అలా శత్రువు రాకూడదు, వచ్చాడు అనుకోండి వేసి పారేయమన్నారు, పూర్తిగా చంపేయాలట. వాడు దెబ్బ కొట్టి క్షమించి వదిలిపెడితే సమయం చూసి వాడు ప్రాణం తీస్తాడు. దానికి ఉదాహరణ మన హిందువులే. పూర్వం పృథ్వీరాజు అని ఢిల్లీని పరిపాలించాడు మహాత్ముడు, నేటికి 1100 సంవత్సరాల క్రితం. పరమ పరాక్రమవంతుడు పృథ్వీరాజు, ధర్మాత్ముడు. మహమ్మద్ ఘోరీ దండయాత్రకు వచ్చాడు, 3 సార్లు పృథ్వీరాజు చేతులు తుక్కు కింద ఓడిపోయాడు. పృథ్వీరాజు వాడు కాళ్ళు అట్టుకోగానే ఓడిపోయిన వెంటనే కాళ్ళు పట్టుకునేవట, వదిలేసేవట. ఒకసారి వదిలేరనుకోండి ధర్మం, 2వ సారి వదిలేడేంటి, 3వ సారి వదిలేడు. ఆ దుర్మార్గుడు 4వ సారి జయచంద్రుడని ఒక ద్రోహి ఉన్నాడు. ఈ పృథ్వీరాజు గారికి మామగారు అవుతాడు, పృథ్వీరాజు భార్యకి, సంయుక్తకి తండ్రి అనమాట. వాడిని పట్టుకుని వాడితో కలిసి వచ్చి ఢిల్లీ మీద దండయాత్ర చేసి ఈసారి పృథ్వీరాజుని బంధించి కళ్ళు పీకేశాడు. వాడు 3 సార్లు ప్రాణదానం చేసినందుకు ఈ దుర్మార్గుడు, ఈ అన్యమతస్థుడు చేసిన పని పృథ్వీరాజు కళ్ళు పీకేశాడు. అందుకే శత్రువును క్షమించకూడదు. అప్పటికీ చెప్పేట పక్కన చాంద్ కవి అని ఒక ఆయన ఉన్నాడు, చంద్రకవి, అది హిందీలో చాంద్ అంటారు. ఆ చాంద్ కవి చాలా గొప్పవాడు. మహారాజా క్షమించకూడదండి, క్షమిస్తే ప్రమాదం ఏంటంటే మనం ధర్మాత్ములం, క్షమించు అంటే ఎవరినైనా క్షమిస్తాం అన్నట్ట. ఇది తెలుసుకోండి, కొంచెం బుర్ర ఉపయోగించండి. అన్నిటికీ అందరం సమానమే అనకండి, ఎప్పుడు సమానం కదా, వాడు మిమ్మల్ని చంపడానికి ఎదురు చూస్తాడు. చివరి కళ్ళు పోయాయి ఆయనకి. అప్పుడు చాంద్ కవి ఏడ్చి నా ప్రభువుని రక్షించుకోవాలి, ఈ దుర్మార్గుడి మీద ఘోరి మీద పగ తీర్చుకోవాలని భావించి మెల్లిగా ఈ ఘోరీ దగ్గర చేరాడు. ఆకట్టుకున్నాడు తన మాటలతో, మొత్తం మీద ఆకట్టుకుని ఏం చేశాడు, మహారాజా మీకు వినోదం కావాలంటే నేను మంచి మాట చెబుతా వినండి, మీరు జైల్లో పెట్టారే పృథ్వీరాజు, అతనికి శబ్దభేది అనే బాణం వేయడం వచ్చు, మీరు గంట కొడితే ఆ గంట శబ్దాన్ని బట్టి దాని మీద బాణం వేసి గంటను తెగొడతాడు, అతని చేత అలాంటి ప్రదర్శన చేయించుకుని మీరు సరదాగా ఆనందం పొందండి అన్నట. అది విన్నాడు వీడు, ఈ ఘోరి పృథ్వీరాజుని సభకు పిలిపించాడు. ఏం పృథ్వీ, శబ్దభేది అనే విద్య నీకు వచ్చుట్టు కదా, అంటే వచ్చునండి అన్నాడు. అయితే ఇక్కడ గంట కట్టిస్తాం, ఆ గంటను టంగుని కొడతారు మా వాళ్ళు, కొట్టగానే దాని బాణంతో తెగొట్టగలిగితే నిన్ను బతకనిస్తాను, లేదంటే నీ పేగులు తీసి చంపేస్తాను, కవిగారు చెప్పారు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను అన్నట్ట. సందేహం లేదండి, అయితే మీరు పేగులు తెంచక్కర్లా, నాకు 2 బాణాలు ఇప్పించండి, ఒక బాణంతో గంటను కొడతాను, కొట్టలేకపోతే 2వ బాణంతో నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్ట. చెత్త చచ్చినా పులుపు తవ్వలేదు, సర్లే 2 బాణాలు ఇవ్వండి అన్నాడు ఆయన. అక్కడ గంట కట్టారు, కట్టగానే టంగని గంట కొట్టారు, వెంటనే ఓ బాణంతో టక్కన గంటను పడగొట్టేశాడు. భలే భలే శభాష్ అన్నట్టు ఘోరి, 2వ బాణం వచ్చి వాడు గొంతుకులోంచి వెళ్ళి సింహాసనంలో దిగిపోయింది. కిక్కురు పెట్టి కొట్టు. మళ్ళీ ఎంత బలంగా కొట్టాడంటే వాడు శాభాషను అరిచి అరవగానే ఒక్క దెబ్బ కొట్టాడనమాట. కొట్టడంతో అది గొంతుకులోంచి వచ్చి ఈ వెనకాతలో ఉన్న సింహాసనంలోంచి బయటకు వచ్చేసింది రేఖ. ఆందీసిపడి తెచ్చాడు. అప్పుడు చాందుకవి వచ్చి కత్తిచ్చి ఆ కత్తితో ఆయన పొడిచి తను పొడుచుకుని చచ్చిపోయాడు బాబు. ఇది పృథ్వీరాజు జీవిత చరిత్ర చివరిలో సమాప్తం. కాబట్టి పాపాత్ములైనటువంటి వాళ్ళని, నీచుల్ని ఎప్పుడూ క్షమించకూడదు. శత్రుత్వం రాకూడదు, వస్తే వేసి పారేయాలి, లేకపోతే ఇలాగే అవుతుంది చివరికి. ఇప్పుడు అదే చెప్పారు మంత్రులు, శత్రుత్వం రాకూడదు, వస్తే సమూలంగా నాశనం చేయకపోతే శత్రువులు సమయం చూసుకుంటారు, ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇంద్రియములను కూడా, అంటే వ్యసనములను కూడా రాకుండా చూసుకోవాలట. సాధ్యమైనంత వరకు మనం ఏ వ్యసనం జోలికి వెళ్ళకూడదు. ముందేం చేస్తాడు, ఒక్క చుక్క తాగండి పర్వాలేదు ఫ్రీగా ఇస్తానంటట. ఒక చుక్కే కదా వాడు చెప్పాడు కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగమన్నారని పుచ్చుకుంటాడు. ఆ తర్వాత అది వాడిని పుచ్చుకుంటే ఆ తర్వాత యముడు వీణ్ణు పట్టుకుపోతాడు. ఏదైనా అంతే, కాఫీ కూడా అంతే. ఏదైనా వ్యసనం పెరిగితే ఆ వ్యసనం మనిషిని తినేస్తుంది. వ్యసనములు రాకుండా చూడాలి. ఒకవేళ వ్యసనములు అలవాటైతే ఏదో రకంగా మంచి ఇంద్రియ నిగ్రహంతో దానిని పూర్తిగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఈ వ్యసనం వీడి ప్రాణం తీస్తుంది. కాబట్టి మూడింటి విషయంలో మెత్తనబడకూడదు. రోగము, శత్రువు, వ్యసనము రాకుండా చూడాలి. వస్తే వాటిని నిర్మూలించాలి. నువ్వు చేసిన పని ఏమిటి? దేవతలతో శత్రుత్వం తెచ్చుకున్నావు, వాళ్ళని నిర్మూలించకుండా జయించి వదిలేసావు. దాంతో వాళ్ళు నీ మీద పగబట్టారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. దాంతో విష్ణువు ఇప్పుడు కృష్ణుడి రూపంలో పుట్టబోతున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఎక్కడో చోట పుట్టే ఉండాలి, లేదా పుడతాడు, ఏదో జరుగుతోంది. ఇదంతా నువ్వు చేతులారా తెచ్చుకున్నావు, అయినా నువ్వు మహారాజువి, నిన్ను రక్షించే బాధ్యత మాది. దీనికోసం ఇంత భయపడాలా? దేవతలందరికీ మూలకారకుడు విష్ణువు. విష్ణువుని చంపాలంటే ఆయన మనకి దొరకడు. కానీ విష్ణువుని చంపడానికి ఒక తేలిక మార్గం చెబుతాం. ధర్మం ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు. కాబట్టి ధర్మాత్ములందరినీ నరికి పారేద్దాం. అప్పుడు ధర్మాత్ములు చచ్చిపోతే విష్ణువు తనంత తానే నశించిపోతాడట. ఆవులలో ఉంటాడు విష్ణువు, కాబట్టి ఆవుల్ని చంపేద్దాం. ఎక్కడ విప్రులుంటే అక్కడ విష్ణువు ఉంటాడు, కాబట్టి వాళ్ళని చంపేద్దాం. ఇది వాళ్ళు ఇచ్చిన సలహా. అంటే భగవంతుడు ఉండడానికి పనికొచ్చే శరీరములు చంపితే భగవంతుడే చచ్చిపోతాడనే తెలివి తక్కువతనంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చస్తే విష్ణువుకి ఇంకా ఆగ్రహం కలిగి వీళ్ళని చంపుతాడనే విషయం తెలియదు వాళ్ళకి. అందుకని ఈ సలహా ఇచ్చారట. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు ఆ చక్రి ధర్మంబునందమరున్ గోవులు భూమిదేవులు తితిక్ష ఆమ్నాయ కారుణ్య సత్యములు యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులు విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును పొందెడిన్. దేవతలందరికీ మూలకారకుడైన చక్రి విష్ణువు ధర్మంలో ఉంటాడు, గోవుల్లో ఉంటాడు, విప్రుల్లో ఉంటాడు. ఎక్కడ ఓర్పు సహనం ఉంటే అక్కడ ఉంటాడు, సహనపరులలో ఉంటాడనమాట. ఆమ్నాయ వేదములలో ఉంటాడు, కారుణ్య కరుణ ఉన్న చోట ఉంటాడు, సత్యమున్న చోట ఉంటాడు, యాగములు జరిగే చోట ఉంటాడు, తపస్సు చేసే వారిలో ఉంటాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళలో ఉంటాడు, శ్రద్ధలో ఉంటాడు, శాంతిలో ఉంటాడు. ఇవన్నీ విష్ణుదేహములు కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళని చంపిపారవేయి. వీళ్ళందరూ చచ్చిపోతే ఆ విష్ణువునకు ఉండడానికి నీడ లేక ఇల్లు లేక తనంత తానే బయటపడి కొట్టుకు చచ్చిపోతాడు. నీరు పోతే నీటిలో ఉన్న చేప చచ్చినట్టుగా ఈ పైన చెప్పబడిన వారందరినీ చంపితే విష్ణువు తనంత తానే నశించిపోతాడు. అక్కడికి విష్ణువుని చంపడం తేలికైపోతుంది. ఇక తర్వాత నిన్ను చంపడానికి ఎవడో పుట్టాడు, ఎక్కడో పెరుగుతున్నాడని కదా అమ్మవారు అన్నది. దానికి కూడా ఒక మంచి ఆలోచన చేద్దాం. ఇదిగో మన అక్కయ్య ఉందిగా, పోతన ఈవిడిని ముందు పంపుదాం. పోతన రాకాశి రాణి బేరాణి, ఇది ఆకాశ మార్గంలో వెడుతూ తన చండుమాలల్లో విషం కలుపుకొని కనిపించిన పిల్లల్ని పెద్దల్ని చంపేస్తుంది. పుట్టి ఐదేళ్ల లోపున్న వాళ్ళే ఎక్కువ పాలు తాగుతారు. కాబట్టి అప్పుడే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఐదేళ్ల లోపున్న వాళ్ళందరినీ చంపే బాధ్యత దీనికి ఇద్దాం. ఇది చంపలేకపోతే మిగతా వాళ్ళని చంపడానికి శకటాసురుణ్ణి, తృణావర్తుణ్ణి మొదలైన వాళ్ళందరినీ పంపుదాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం అందరున్నారుగా, అంత అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు పసిపాపల్ని చంపేస్తారు, పిల్లలు చచ్చిపోతారు, అటు ధర్మం నశిస్తుంది, ఇక విష్ణువు ఉండడు, విష్ణువుతో పాటు పరివారము ఉండదు, మనం సుఖంగా ఉండొచ్చు, మనం హాయిగా రకరకాల పార్టీలు చేసుకుంటూ బతకచ్చు, ఇక మనల్ని చంపేవాడు ఉండడు అనగానే అదిరే మంత్రులంటే, మీరు క్యాబినెట్ మంత్రులంటే, మీకు 3 రెట్లు జీతం పెంచేశాను, మీకు కావలసినటువంటి బెల్ట్ షాపులన్నీ మీకు ఇచ్చేశాను, ఇక మీ ఇష్టం శుభ్రంగా దోచుకునండి, తాగండి, తినండి అని కౌన్సిల్ వాళ్ళందరికీ కావలసిన ధనం ఇచ్చేసేట. ఇది సలహా అంటే మరి. ఇక ఈ మంత్రుల్లో కొందరు ఉన్నారండి, వాళ్ళు తిట్టడం మొదలెడితే ప్రపంచంలో ఏ బూతులు డిక్షనరీ వాళ్ళ ముందు మనికిరాదనమాట. బాత్ బాత్మే బూత్ హై అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. మహానుభావులు మరి ఎన్ని రకాలైన సంస్కారాలతో పుడతారండి. పూర్వం ధర్మాత్ములు ఎక్కువగా ఉండేవారు, తర్వాత ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇక నోరిప్పాడంటే హడిలిపోతాం అన్నవాడు మనం. నా సంస్కృతం అయితే మీరు ఆనందంగా వింటున్నారు, ఇక ఆ సంస్కృతం విప్పారా, ఆ సంస్కారం చూశారా, చెంబు నీళ్ళలో దూకి తెచ్చిపోవాలనిపిస్తుంది, కుదరదు కానీ. ఇప్పుడు ఈ విధంగా కంసుడు అందరినీ పురమాయించి ఇక వెళ్ళి రండి, పిల్లల్ని చంపండి, అలాగే ధర్మాత్ములు చంపండి అనగానే వాళ్ళు బయలుదేరి వేదకి వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలములు అడగిపోయి యశము సిరియు భద్రం ఆయువు ధర్మంబులు ఆర్యహింసేయని అడగు కాదే. వెతకి వెతకి ఈ దైత్యులు ధర్మాత్ములు చంపుతూ ఉంటే, గోవుల్ని చంపుతూ ఉంటే, సత్యం పలికే వాళ్ళని చంపుతూ ఉంటే, విప్రులను చంపుతూ ఉంటే, పాపం మహాత్ములు హడిలి దూరంగా పారిపోయారు, చాలామంది చచ్చిపోయారు. ఈ చంపడం వల్ల కంసుడి ముఖం ప్రేత కళతో నిండిపోయిందట, ముఖంలో కళ పోయింది, క్రమక్రమంగా కళ నశించింది. రాక్షసులందరికీ ఆయువు తరిగిపోయింది, వాళ్ళందరికీ పోయే కాలం దగ్గరకు వచ్చింది. కీర్తి ధనం ఆయువు మహాత్ములని తిట్టడం వల్ల, మహాత్ములను నిందించడం వల్ల రోజు రోజుకి తగ్గిపోతుంది. మహాత్ములు తిడితే ఏమవుతుంది, రోజు రోజుకి ఆయువు తొలగిపోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, మాట వరసకి శివనింద చేస్తేనే మళ్ళీ కొన్ని పనులు చేయడానికి వెళ్ళనివ్వకుండా విష్ణువుర్తి చేస్తాడు. అటువంటిది మహాత్ముల్ని చంపితే ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిందే, తిడితే ఆ పాపం అనుభవించవలసిందే, తిట్టిన పాపం ఎప్పుడైనా కట్టి కొడుపుతుంది. క్రమంగా ఆ రాత్రి తెల్లవారింది. అక్కడ వ్రేపల్లెలో యశోదాదేవి కళ్ళు విప్పి చూసింది. తన పక్కనే పడుకున్న కృష్ణుడే తన కుమారుడు అనుకున్నది, ఆడపిల్ల పుట్టిందని ఆవిడికి తెలియదు కదా, అందుకని కృష్ణుడు తన పిల్లవాడు అనుకుని పొంగిపోయిందిట. నందుడికి ఈ వార్త తెలిసింది. ఈ వార్త క్షణాలలో మొత్తం వ్రేపల్లెలో వారందరికీ వెళ్ళిపోయిందంటది వార్త అన్నారు. అందుకే దాన్ని కళ్ళు మూసి తెరిచేలోపు, ఆనాటి సోషల్ మీడియా అప్పుడుంది, అందరికీ వెళ్ళిపోయిందట వార్త. ఇక చూడండి, ఆవుదోడలు ఆనందంతో ఎగిరి గంతులేశాయి. క్రేళ్ళురికి మసలలేగలు మల్లడి కొని రంకెలిడి మదవృషభంబుల్ పెళ్ళుగ మొదవుల పొదుగులు జల్లించంబాలు బాలు సంభవ వేళన్. లేగదోడలు 4 కాళ్ళ మీద చెంగు చెంగున గంతులేసి అటు ఇటు ఎగిరి దూకాయి. మదించిన ఆబోతులు, గొప్ప గొప్ప ఆబోతులు పర్వతాల్లో ఉన్నాయి, అవి రంకెలేశాయి. ఇంకా ఆవులు పాలు అలా వర్షం కింద కురిసేసాయట, పితకకుండా కూడా పాలిచ్చాయి. ఆవుల్లో కొన్ని గొడ్డుట ఆవులు అని ఉన్నాయి, ఈ గొడ్డుట ఆవులు పొరపాటు కూడా పాలు ఇవ్వవు మనకి. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య ఎప్పుడు ఏదైనా రూపాయి అడిగితే, ఎవరే అన్నయ్య ఓ రూపాయి అంటే చిన్నప్పుడు గొడ్డుట ఆవు పితుగా అని చదివేవాడు. అంటే గొడ్డుట ఆవులు పితికితే పాలే వస్తాయి, నా దగ్గరికి వస్తే రూపాయి వస్తుందని నవ్వించేవాడు అనమాట. అలాగా ఓ రూపాయి ఇవ్వడం ఎవరా అని అడిగామంటే, అన్నయ్య సినిమాకు 1 రూపాయి, గొడ్డుట ఊపితికి అనేవాడు. ఆ ఒక్క మొక్కే, ఇక తర్వాత కుండగొంపు అవగానండి అనేవాడు కాదు. అందుకనే నాకు ఎప్పుడైనా భాగవతం చెబుతూ ఉంటే ఈ గొడ్డుటావే గుర్తుకొస్తుంది అనమాట చివరికి. ఏముంది గొడ్డుటావులు నిజంగా పాలివ్వవు కదా, ముసలితనం వచ్చాక పాపం పాలివ్వవు. ఈ దుర్మార్గులు కటిక వాళ్ళకి అమ్మేస్తారు, వాళ్ళు దాన్ని ముక్కలు ముక్కలు కొట్టుకుని తినేస్తారు. పాపం గోమాంసం తినడం అంత పాపం మరొకటి ఉందిటండి. గోమాంసం తినడమే కాక ఎవడి ప్రభుత్వంలో గోవులు వధింపబడితే ఆ పరిపాలకుడు సర్వనాశనం అయిపోతాటండి వాడు. వాడు చివరి రోజుల్లో తీసుకు చస్తాడు, దుర్మరణం పాలవుతాడు, చచ్చాక 1,00,000 సంవత్సరాలు నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. గోవుని తినడమే కాదు, తినడానికి మనం మూలకారకులు కాకూడదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూర్వం పరిపాలన చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం తమాషా జరిగింది. ఏనాడో పాలివ్వడం మానేసిన గోవులు గొడ్డుటావులు కృష్ణుడు పుట్టగానే మళ్ళీ బలంగా పొదుగులు తయారై పాలు వర్షం కింద కురిపిస్తే ఆ పాలు యమునానదిలోకి వెళ్ళి, యమునానది జలం వర్షాకాలంలో ఎర్రని నీటితో ఉంటుందే, అది కాస్త తెల్లని రంగులోకి వచ్చిందిట. అంటే ఎన్ని పాలు ఇచ్చి ఉంటాయి అవి? ఇక్కడ నుంచి పాలు నదిలో కలిసిపోతే నది కూడా నది పాలనదిలో అయిపోయిందంటే అన్ని పాలు కురిపించాయి కృష్ణుడు పుట్టడం వల్ల. ఇక ఆవులకి ఒళ్ళంతా పసుపు నూనె కలిపి పూశారు. పసుపుని, తినే పసుపుని మంచి నూనెలో కలిపి ఒళ్ళంతా మర్దన చేస్తే ఆవులకి ఆనందం, ఆరోగ్యం బాగుంటుంది, చర్మవ్యాధులు రావు. మనం కూడా అలా పూసుకోవడం మంచిది. కాకపోతే ఈ కెమికల్ పసుపులు కావు, తినే పసుపు, కొమ్ములు పసుపు అన్నమాట. భూమిలో పండినటువంటి వాటిని పొడి చేసి ఆ పసుపును నూనెలో కలిపి కాళ్ళకి రాసుకుంటే పగుళ్ళు ఉండేవి కావు. పూర్వం ఆడవాళ్ళు పగుళ్ళు లేకుండా చేసుకునేవారు పసుపు పూసుకుని. పసుపు అని ఒక పదార్థం ఉండేదిలేండి, దాన్ని ముఖానికి కాళ్ళకి పూసుకునేవారు అన్నమాట. అది పూసుకోవడం వరకు అది ఎంత ఆరోగ్య రహస్యం ఉన్నది. ఇప్పుడు అన్నీ కెమికల్సే. ఈ వేసవకాలంలో రేపు మామిడి పళ్ళు వస్తాయి, ఒక్క పండు తింటే 3 రోజులు ఇక ఉపన్యాసం చెప్పలేం, మంట నాలుగ తెగిపోతుందన్నమాట. కెమికల్స్ అన్నిటి మీద మనిషి చూస్తే పండులో ఉన్నవాడు పండుటాకులు అయిపోతున్నాడు. కారణం ఈ పళ్ళు దిక్కుమాల పళ్ళు తినడమే. యాపిల్ పళ్ళు ఎన్ని రంగులు, అక్కడ బత్తాయి పళ్ళు చూస్తే, నారింజ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి రంగు అంటే ఏముంది, షిష్ స్ప్రే. ఆ మధ్యన పెళ్లి కూతురికి పెళ్ళయిన తర్వాత పెళ్లి కొడుకు మావిడేదన్నట్ట, నేనే మీ ఆవిడనంది. అదేమిటి ఇందాక తాళి కట్టినప్పుడు ఇంకో రకంగా ఉన్నామంటే మేకప్ అంతా తుడిచేసింది, పెళ్లి కూతురు రంగు అంతా అసలు రంగు బయటపడింది, రంగు పడుద్దని వాడు ఇలా వచ్చిందన్నమాట. కరమ రామ రామ, అన్నీ రంగులే. తినే పదార్థాలు కృత్రిమమే, కానీ ఒరిజినల్ పసుపుని ఇప్పటికి కూడా మహాత్ములు అమ్ముతున్నారు. అటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఆ పసుపుని నూనెలో కలిపి ఆవులకి పూస్తే ఆవులు ఆనందించేవిట, మనం పూసుకుంటే మనకి ఆరోగ్యమే. ఇప్పుడు ఆవులన్నీ బంగారపు రంగులో మిసమిసలాడిపోవడం మొదలెట్టాయి. మహాత్ముడు నందుడు గొప్ప దాత, విద్య మీద బతికే పండితుల్ని, పొగిడేటటువంటి వారిని, ఆనందంతో దగ్గరికి చేరిన వారిని, పేదవారిని పిలిచి కోరకుండానే అలా గోవులు దానం చేసేట. వారి వారి అర్హతలను బట్టి ఒక్క ఓ రెండావులో పదావులో బంగారంతో పాటు దానం చేశాడు. మళ్ళీ ఆ గోవు చచ్చిపోయే గోవు కాదు, బలంగా దృఢంగా ఉన్నావు, పొదుగు నుంచి వర్షం కురిసినట్టుగా పాలు కురిసావు, ఒకే ఒక్క దూడ కలిగినటువంటి ఆవుల్ని దానం చేశాడు. తదనంతరం పిల్లవాడి దగ్గరికి వెళ్ళారు, పిల్లవాడికి స్నానం చేయించాలనుకునేలోపు ఈ విషయం మొత్తం రేపల్లెలో ఉన్న వారందరికీ తెలిసిపోయిందిట. క్షణాల్లో వెళ్ళిపోయింది వార్త, అందుకే వార్త అన్నారు కదా. వార్త అంటే వ్యాపించున్నది. ఆ వార్త అందరికీ వ్యాపించి క్షణాల్లో, ఓహో యశోదాదేవికి లేకలేక ఒక పిల్లాడు పుట్టాట, ఆ పిల్లవాడిని చూద్దామని అందరూ బయలుదేరారు. ఇక్కడ భాగవతంలో తెలుగులో ఒక అందమైన పద్యం ఉన్నది. ఏమినో ముఫలమో ఇంత పృద్ధొక వార్త వింటి మబలలా రవినులలరా, మనయశోద చిన్ని మగవాణి కనెనట చూచి వత్తమమ్మ సుదతులారా. మనం ఎప్పుడో ఏదో నోములు నోచుంటాం. ఇన్నాళ్ళకి ఒక శుభవార్త విన్నాం, మన యశోదాదేవికి ఇక పిల్లలు పుట్టరు అని అందరూ తేల్చి చెప్పేశారట. డాక్టర్లు కూడా ఈవిడికి పిల్లలు పుట్టరు, పెద్ద ఆవిడ అయిపోయిందన్నారు. అటువంటి సమయంలో వార్ధక్యంలో ఉండగా ఒక చిన్న పిల్లవాడిని కన్నదట, చూచి వద్దాం రండి అని ఒకరికొకరు చెప్పుకున్నారు. చిన్ని మగవా అని కన్నెనట, చిన్న మగవాణ్ణి కన్నదట. నాబోటి వాడికి అంటారు ఎవడన్నా హఠాత్తుగా, ఎవడన్నా చిన్నపిల్లవాడికి అంటారు, కానీ హఠాత్తుగా ఇంత పెద్దవాడిని ఎవడో కనరు కదా. మరి ఎందుకని పోతను గారు ఈ అనువాదం చేశారని కొందరు అడిగారు. ఈ చిన్ని మగవాడు అనే శబ్దం లేక పిల్లలు పుట్టిన వారికే వాడేవారు. పిల్లలు పుట్టక చాలా ఆలస్యంగా పుడతారు కదా కొంతమందికి, పెళ్ళయ్యాక ఎప్పటికో పుడతారు. అటువంటి టైముల్లో పిల్లలు పుడితే వాళ్ళని చిన్ని మగవాడు అంటారు. ఈ కృష్ణుడు నిజంగానే ఆవిడకి షష్టి పూర్తి అవుతున్న టైంలో పుట్టాట, 60 ఏళ్ల వయసులో కుమారుడు పుట్టాడు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా సంతానం కలగచ్చు. మీరు అడగచ్చు, కృష్ణుడు ఆవిడ కొడుకు కాదు కదా అని, అమ్మాయి అయినా పుట్టిందా లేదా? కాబట్టి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సంతానము సంతానమే. ఈ కుర్రవాడు ఎలాగుంటాడో చూద్దాం. కొందరు ఇప్పటికే చెప్పారు పరమసుందరుడని, ఆపాదమస్తకం నీలవర్ణంలో ఉన్నాడని, కాంతివంతుడై ఉన్నాడని విన్నాం, చూచి వద్దామని వారంతా ఒకరికొకరు చెప్పుకుంటూ బయలుదేరారన్నమాట. నిజంగా వాళ్ళంతా వచ్చి కృష్ణుడిని చూచి మురిసిపోయారు. మనకి ఉన్నారు పిల్లలు, చీమును చీముడి ముక్కు, పెద్ద ముక్కు, గెద్ద ముక్కులు వేసుకుని, ఆ ముఖాలకి ఈ ముఖానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏమి సౌందర్యం, ఏమి కళ! మహాకాంతిస్వరూపుడి అతడు, కారణజన్ముడని అతన్ని చూచి మురిసిపోయి, నేనే స్నానము చేయిస్తానంటే నేనే స్నానము చేయిస్తానని గోపికలంతా పోటీ పడ్డారు. అప్పుడు యశోద రోహిణిని పిలిచి, ఇంతమంది ఒకేసారి నీళ్లు పోస్తే కృష్ణుడు తట్టుకోలేడు ఈ పిల్లవాడు, వాళ్ళందరినీ అలా చూస్తూ ఉండమని మనమే స్నానం చేయిద్దామంది. అప్పుడు రోహిణి యశోద స్నానం చేయించారట. పూర్వం పురుడైన వెంటనే స్నానం చేయించేవారండి, పురిటి స్నానం అని. అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు. అసలు పుట్టింట్లో పురుడు పోయించుకున్న వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు. పూర్వం ప్రసవానికి అత్తారింటికి పంపేసేవారు అన్నమాట మగవాళ్ళు. అమ్మాయి తన ఇంటికి పోయేది, తన తల్లిగారింటికి వెళ్ళేది, తన మాతృగృహంలో పురుడు పోసుకునేది. అలా పుట్టింట్లో పురుడు పోయించుకున్న వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో ప్రసవాలు వచ్చాయి, అందుకే పిల్లాడు పుట్టిన దగ్గర చచ్చేదాకా ఆసుపత్రి, పుట్టేదే ఆసుపత్రిలో, ఇంకెప్పుడు హాస్పిటలే. ఒక్క పిల్లాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు, ఒక పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు చూడండి తుమ్ములు, దగ్గులు, అనారోగ్యాలు, అవే కారణం. అసలు మరీ ఓవర్ ట్రీట్మెంట్ అయిపోతుందండి. ఏదైనా హాయిగా ఇంట్లో పురుడు పోసుకున్న రోజుల్లో ఉన్నారు, భయం పట్టుకుంది మనకి, ఏ ఇంట్లో పురుడు పోసుకున్న వాళ్ళు అంత బాగా లేరేట, ఆ రోజుల్లో శుభ్రంగా నూరేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, చేదస్థం ఎక్కువైపోయి ఒళ్ళంతా మెడికల్ సోపులు రాసి పారేసి ఇష్టం వచ్చినట్టు ఓవర్ డ్రగ్స్ అయిపోయి మెడిసిన్స్ ఎక్కువైపోయి పిల్లలంతా మందులు మనుషులు అయిపోయారన్నమాట. పుట్టడం మందుడు, రోజు మందుడే, చచ్చేదాకా మందుడే, శనివారం వస్తే మందుడే, నిత్యం మందుడే, చివరికి వీడు మందు మనిషి అయిపోయాడు అనమాట. అలా అయిపోకుండా అప్పుడప్పుడు ఏదో అనారోగ్యం వచ్చినప్పుడే వాడాలి. ఎంత మందు వాడాలో అంతే వాడాలి. ఎక్కువగా మందులు వాడితే ఏమవుతుంది? ఇవాళ ఎవరిని చూసినా కదులుతున్నటువంటి మెడికల్ షాప్స్, మొబైల్ మెడికల్ షాప్స్. ఒక ఆయనకి 60,000 పింఛను, ఆ పింఛన్లో 20,000 మందులకు అవుతాయి. కాఫీకి ముందు ట్యాబ్లెట్, కాఫీ అయ్యాక ట్యాబ్లెట్, టిఫిన్కి ముందు 6, టిఫిన్ అయ్యాక 6, భోజనానికి ముందు 12, భోజనం అయ్యాక 12, మళ్ళీ మధ్యాహ్నం టీకి ముందు 3, టీ అయ్యాక 3, రాత్రి పడుకునేటప్పుడు 6, పడుకునే ముందు 6ట, పడుకునేటప్పుడు మళ్ళీ 6ట. ఇంకెలా నిత్యం మందులు వేసుకుంటూ ఉంటే శరీరం విష కషాయాల పొట్ట. కాబట్టి మెడిసిన్స్ కొంత తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితి హోమియో వాడాలి. ఇంకా కాంటు బట్టైనప్పుడే మెడిసిన్స్ వాడాలి. ఇది నేను చెప్పడం కాదు, గొప్ప డాక్టర్ గారు, నేను చెప్పాను కదా కర్నూలులో మా వేణుగోపాల్ గారు చెప్పారు, ఎంత వాడాలో అంతే వాడాలండి, ఎక్కువ మందులు వాడిచ్చేస్తున్నారు అని. గొప్ప డాక్టర్లు ఎప్పుడు అలాగే చెబుతారు. కర్నూలు డాక్టర్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, ఆయన భార్య మేర ఎంతమందికి ఉపకారం చేశారండి, ఇన్నిసార్లు నేను చెబుతానంటే ఆలోచించండి. అలా ఉండాలి డాక్టర్స్ అంటే, 10 మందికి ఉపకారం చేయాలి. చేస్తున్నారు పాపం, నిజంగా చాలామంది చేస్తున్నారు, తెలియక కొంతమంది ఎక్కువ పడుతున్నారు. అందరికీ ఒకే మాట నేను చెప్పను, పొరపాటుది, కానీ సాధ్యమైనంత వరకు మందులు ఎక్కువ వాడకూడదు, అది ఎప్పుడూ ప్రమాదమే. అందుకని పూర్వం పురుడు అయ్యి అవగానే శుభ్రంగా స్నానం చేయించేవారు. కుర్రవాడికి కూడా వేడినీళ్లతో స్నానం చేయించారు. అప్పుడు ఆ పిల్లవాడు కాంతితో వెలిగిపోయాట. ఈ పిల్లవాడికి బుల్లి గోచిగుడ్డ కట్టారు, ఇప్పుడు హగ్గీస్ కడుతున్నారు, అప్పట్లో చక్క బుల్లి గోచిగుడ్డ పెట్టారు, పట్టు గోచిగుడ్డ అది కూడా. చక్క పిల్లలకి పట్టు గోచిగుడ్డలు పెట్టండరా, ఎందుకు వచ్చిందా హగ్గి, అది బుగ్గి. ఆ తర్వాత ఈ పిల్లవాడికి మంచి ఉయ్యాలతోటి ముందే చేయించింది ఆవిడ. ఆడపిల్ల అయితే ఆడపిల్ల డ్రెస్సు, మగపిల్లాడైతే మగపిల్ల డ్రెస్సులు అని అడ్వాన్స్గా కుట్టించింది. మగపిల్లాడు కనుక ఈ డ్రెస్ వేసింది. ఆ తర్వాత బంగారపు ఉయ్యాల, ఉయ్యాల్లో బుల్లి పరుపు వేసి అందులో పడుకోబెట్టారు. ఆ ఉయ్యాల ఊపడం మొదలెట్టారు. ఊపడానికి మళ్ళీ జనమంతా వచ్చారట. మొత్తం ఆడవాళ్ళంతా, మేమే ఊపుతాం, మేమే ఊపుతాం, ఇలాంటి కుర్రవాడిని ఊపే భాగ్యం మాకు ఇవ్వండి అనగా, ఇంతమంది ఊపితే ఇవ్వవాడు జీవితంలో లేవడం కష్టం, కాబట్టి దీనికి ఒక పని చేద్దాం అని ఉయ్యాలకు తాడు కట్టి అందరూ ఆ తాడు మెల్లిగా పట్టుకుని ఇలా ఇలా మెల్లిగా ఊపండి, మళ్ళీ అంతా తాడు పూసారు, బరా బరా లాగేయకండి రాక్షసుల్లాగా.
అని అనగా అందరూ ఆ ఏర్పాటుకు ఒప్పుకున్నారు. ఓ పొడుగు తాడు కట్టారు దానికి, ఆ తాడు అందరూ పట్టుకున్నారు, మెల్లిగా ఊపారు టెండోయ్. ఆ ఊపుతున్నప్పుడు వాళ్ళు పాడారు, జో జో కమలదళే క్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, జో జో పూర్ణేల్దువదన, జో జో ఎన్నుచు. తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన కృష్ణ మెల్లగా నిద్రపోనాయనా, సింహం నడుములాగా సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో. అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఎలా ఉంటాయి, చెట్లకి పుట్టే చిగురుటాకులు కోమలంగా ఎర్రగా ఉంటాయి, అటువంటి చిగురుటాకుల వంటి పాదమ్ములు కలిగిన కృష్ణ నిద్రపో, పూర్ణచంద్రబింబం వంటి ముఖం కలిగిన కృష్ణ నిద్రపో అని వాళ్ళు జో జో అని జోలపాటలు పాడారు. నిజంగా ఆయన ఎప్పుడైనా నిద్రపోతాడా? మన అందరం పవళింపు సేవ అని ఒక సేవ చేస్తున్నాం, ఆ సేవ చేస్తూ జో అచ్యుతానంత జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో జో అని జోలపాటు పాడితే నిజంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిద్రపోతే లోకంలో ఒక్కడు బతుకుతాడా? ఆయన కన్ను మూస్తే లోకములు కన్ను మూస్తాయి, ఆయన కన్ను తెరిస్తే లోకములు కళ్ళు తెరుస్తాయి. అంతటి పరమాత్ముడు ఇప్పుడు వీళ్ళంతా జోలపాట పాడుతూ ఉంటే ఎప్పుడూ నిద్రపోని నిర్నిద్రుడు ఆయన. ఆయన నిర్నిద్రుడు అని ఒక పేరుంది, అంటే నిద్రపోనివాడు. నిర్ అనేది వ్యతిరేకార్థం, నిద్ర లేనివాడు నిర్నిద్రుడు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్ట కళ్ళు మూసుకుని అని తలకాయ ఊపుతూ నిద్రపోయాట. నిజంగా ఆయన నిద్రపోతే లోకములు నిద్రపోతాయన్నారు. ఇలాంటి నిరంతర నిర్నిద్ర శబ్దాన్ని ఈ సంస్కృతంలో విష్ణు పురాణంలో భాగవతంలో వాడారు బాగా. దాన్నే తిరుపతి వెంకట కవులు తీసుకుని నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందడి బవల్ అని రాసుకున్నారు. ఎంత అందమైన పదం. గొప్ప గొప్ప కవిత్వం రాయాలంటే ముందు బాగా చదవాలి, ఎక్కువ పురాణాలు చదవాలి, కావ్యాలు చదవాలి. పురాణాల్లో అనేక రకాల భావాలు, ఊహలు, శబ్దాలు ఉంటాయి. ఏమి చదవకుండా ఎప్పుడు చూసినా అన్నం తిన్నవాడు, అన్నం తినిపించేవాడు అయిన భగవంతుడికి దండం. ఈరోజు అదే పదమా? కాస్త కొత్త భావం రావాలంటే ఏది భాష రావాలి, రావాలంటే బాగా చదవాలి. మన పూర్వకవులు సినిమాల కోసం అంత చదివారండి, ఎంత పాండిత్యం అండి వాళ్ళ దగ్గర. నేను ఆశ్చర్యపోయాను అలాంటి వాళ్ళలో. ఆ మధ్యన చచ్చిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా ఎన్ని కావ్యములు చదివాడో, ఎంత పండితుడో. పండితులు అయితే అటువంటి వాళ్ళు సామాన్యమైన పాట రాసినా అందులో చమత్కారం ఉంటుంది, మంచి పాటలు రాస్తే అందులోనూ చమత్కారం, అద్భుతమైన భావనలు ఉంటాయన్నమాట. అవి చదివించడం నేర్పాలి పిల్లలకి. కాలప్రభావం చదువులు తగ్గిపోతున్నాయి, మళ్ళీ చదువుకునేవాడు రావాలని కోరుకుందాం. అలా ఆయన కన్ను తెరవక నిద్రపోతున్నట్ట. ఎంత చిత్రం! అసలు ఆయనకి జన్మ లేదు, అభవహ అంటే పుట్టుక లేనివాడు. ఇప్పుడు భవుడయ్యాడు, పుట్టుక కలిగినవాడు అయ్యాడు. ఆయనకి సన్నుబాలు తాగవలసిన అవసరం రాలేదు, ఇప్పుడు యశోద దగ్గర సన్నుబాలు తాగుతున్నాడు. తపస్సు చేస్తే కూడా దర్శనమివ్వనివాడు. వీళ్ళందరూ ఏం తపస్సు చేశారో మరి పూర్వజన్మలో, ఇప్పుడు వాళ్ళ పంట కింద పండి అక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు. ఈ భావన విష్ణు పురాణంలో రెండే శ్లోకంలో చెబితే దాన్ని పోతన గారు భాగవతంలో అందమైన అనువాదంగా పెట్టాడు, స్వతంత్ర ప్రక్రియతో పెట్టాడు ఆయన. ఏ బాముగల్లుగక ఏ పారుగట్టికి పశులకాపరింట బాముగలిగే ఏ జాతకర్మంబులెరుగని గట్టికి జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల బాల చొరవనిరిగే ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాణి అర్థము అవయవములనందమందే ఏ తపములనైనా ఎలమి పండని పాట వల్లవి జనముల వాడపండే అసలు పుట్టుక లేని పరమాత్ముడు. ఇప్పుడు యశోదాదేవి గర్భంలో ప్రవేశించి పుట్టాడు అంటే మొత్తం మీద భూలోకంలో మానవుడై పుట్టాడు. ఎంత తపస్సు చేసినా ఎవ్వరికీ లభించనివాడు, తపస్సులకు ఫలితముగా దర్శనమివ్వనివాడు. ఇవాళ వాళ్ళు ఏ జన్మలో చేసిన పుణ్యమో వారింట్లో పంట పండినట్టుగా పండాడు. మోక్షం అనే పంట ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏ తల్లి చన్నుబాలు తాగక తనంత తాను ఆవిర్భవించిన వాడు అటువంటి వాడు ఇప్పుడు యశోదాదేవి యొక్క చన్నుబాలు తాగి ఆహా యోగామృతం అని ఆనందపడుతున్నాడు. ఎన్ని చదువులు చదువుకున్నా ఆయన ఎవరు అర్థం చేసుకోలేరు. అటువంటి చదువులకి దొరకని ఆయన అవయవాల్లో అందం ప్రదర్శిస్తూ ఈ అవయవాలను బట్టి అర్థాలు నేర్చుకోండి, చదువు నేర్చుకోండి అంటున్నాడు. అటువంటి మహాత్ముణ్ణి చూచిన దేవతలు పొంగిపోయి భాగ్యమంటే ఈ గోపాలకులది కదా, మనకంటే వీళ్ళే గొప్ప తపస్సు చేశారు, అదృష్టవంతులంటే వాళ్ళు అని వాళ్ళు ప్రశంసించారట. ఈలోపు కంసుడికి ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి గనక నందమహారాజు గారు నాకు ఈ కుమారుడు పుట్టాడు, ఈ ఆనందంలో నేనుంటే కంసుడికి కోపం రావచ్చు, నాకు కట్టవలసిన ట్యాక్స్ అంతా కూడా ఎగవేస్తావా అని ఆగ్రహిస్తాడు, కాబట్టి తక్షణం అతనికి పన్ను కడదామని గోపాలకుల్ని వెంట పెట్టుకుని పాలు, పెరుగులు, వెన్నలు, నేతులు, ఎండుగడ్డి, పచ్చగడ్డి కొంచెం కంసుడికి కూడా పెట్టడానికి పనికొస్తుంది కనుక ఈ గడ్డి, ఇంకా గంధం చెక్కలు, అడవుల్లో ఉండే కుంకుడుకాయలు, చింతపండు ఇటువంటివన్నీ తీసుకుని కంసుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి కప్పం కట్టి ఆ తర్వాత వసుదేవుణ్ణి చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడికి ఇతను చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. అసలు నిజానికి నందుడు కేవలం కంసుడికి పన్ను కట్టడం కంటే వసుదేవుడు చెరసాల్లోంచి బయటకు వచ్చాడు, అతనికి ఉన్న కూతుర్ని కూడా వాడు చంపబోతే అమ్మవారు అయిపోయి వెళ్ళిపోయిందిట, నాకు కొడుకు పుట్టిన వార్త చెబుదాం, అతని పెద్ద కొడుకు బలరాముడు రోహిణి పుత్రుడు ఎలాగో ఉన్నాడు అది చెబుదాం, ఏ వంకతో అయినా ఇన్నాళ్ళకి చెరసాల్లోంచి బయటకు వచ్చిన వసుదేవుడు ఒకసారి చూసి పలకరిద్దామనే ఉద్దేశంతో కూడా వచ్చాడు. వచ్చి వసుదేవుణ్ణి కౌగిలించుకున్నాడు. వసుదేవుడు ఆయన కూర్చోబెట్టి, మహాత్మా మీ పశువులకి రోగాలు లేవు కదా, ఆవులు పాలిస్తున్నాయా, చిరుత పులులు పెద్ద పులులు మీ పశుశాలల్లో తిరిగి దూడల్ని ఎత్తుకుపోవడం లేదు కదా, మీ అరణ్యంలో బృందావన ప్రాంతాల్లో చెరువుల్లోనూ వాగులలోనూ నదులలోనూ నీరు సమృద్ధిగా ఉంటుందా, పచ్చిక బయళ్ళు సమృద్ధిగా ఉన్నాయా, పచ్చికుంటేనే మచ్చికతో అవి మెచ్చి తిని పశువులు పాలిస్తాయి, అందుకని అడుగుతున్నాను, మీరంతా బాగానే ఉన్నారా. మానవులం మనం ఓ చోట ఉండాలనుకున్నా ఉండలేం, ఒకే తల్లి కడుపులోంచి పుట్టిన వాళ్ళు కూడా పుట్టిన కొద్ది రోజుల తర్వాత విద్యల కోసం తలో చోటికి పోతారు, తర్వాత పొట్ట పోషణ కోసం మరో చోటికి పోతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం అన్నదమ్ములు పుడతారు, అక్క చెల్లెళ్ళు పుడుతున్నారు, అంతా ఓ చోట ఉందామంటే ఉండగలరా, అక్కగారో చోట, తమ్ముడో చోట, లేదా అన్నయ్యో చోట, చెల్లో చోట, అన్నో చోట, తమ్ముడో చోట, ఎవడి పొట్ట పోషణ వాటిది, పోనీ ఉదర పోషణ కోసం వెళ్ళడం కాక ప్రేమలు ఏమన్నా ఏడుస్తున్నాయంటే కలియుగంలో అది లేదు, అన్నగారు బాగుంటే తమ్ముడు ఏడుస్తాడు, తమ్ముడు బాగుంటే అన్నయ్య ఏడుస్తున్నాడు. ఈ ఒక్క విషయంలోనే మేము అదృష్టవంతులం, మా అన్నదమ్ములు నిజంగా ఒకళ్ళ కోసం ఒకడ ప్రాణం పెట్టుకు బతుకుతున్నాం. ఆ భాగ్యం అందరికీ కలగాలని కోరుకుందాం. ఎందుకంటేనండి ఎంతకాలం బతుకుతారండి పిచ్చాళ్ళు, ఉన్న 4 రోజులు రోజు నువ్వు సొంటవి నువ్వు సొంటవి, నువ్వు సంపాదించావు నువ్వు సంపాదించలేదు, నీకు రూపాయి ఎక్కువ వచ్చింది నాకు రూపాయి తక్కువ వచ్చిందని కొట్టుకు తెచ్చి రేపు శరీరం విడిచిపెట్టాక మళ్ళీ రమ్మంటే వస్తారా, రారు, అయినా కొట్టుకు చచ్చిపోతూనే ఉంటారు. ఇంత దురదృష్టవంతులు చూస్తే జాలేస్తుందన్నమాట. ఇప్పుడు అదే అంటున్నాడు, పలుపాట్లు పడే జనులం మనం, ఓ చోట ఉండాలంటే ఉండలేం, నీకు నేనంటే ఇష్టం నాకు నువ్వంటే ఇష్టం, కానీ మనం ఐకమత్యంతో ఓ చోట బతికి ఉండగలుగుతున్నామా, ఉండలేకపోతున్నాం. నేను ఓ చోట చెరసాల్లో ఉన్నాను, నువ్వేమో వ్రేపల్లెలో ఉన్నావు, నేను రాలేను నీ దగ్గరికి, నువ్వు నా దగ్గరకు వస్తే నీకు ప్రమాదం, ఇది కాలం యొక్క లక్షణం. ఎట్లో పడే చెట్లు తలో చోట కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతున్నాం. సరే అవన్నీ పక్కన పెట్టు, నీ కొడుకు నీవు ప్రేమగా చూస్తూ ఉంటే సుఖంగా ఉన్నాడా, నీ భార్య నువ్వు నీ కుమారుని జాగ్రత్తగా చూస్తున్నారా, పైకి నా కొడుకుని లోపల అంటూ అనుకుంటూ పైకి నీ కొడుకు ఎలా ఉన్నాడన్నాడు. అప్పుడు నందుడు, మహాత్మా నేను అనవలసిన మాటలు నువ్వు అన్నావు, నువ్వు చెరసాలలో ఉన్నావు కనుక నా దర్శనానికి ఎలాగో రాలేవు, నేను వద్దామా అంటే నిన్ను ఎవరు దర్శించినా వాళ్ళంతా నీకు బంధువుల కింద భావించి వాళ్ళని శిక్షించమని కంసుడు ఆజ్ఞాపించాట రహస్యంగా, అందుకని ఆ భయంతో మేము రాలేకపోయాం. సరే జరిగింది ఏదో జరిగింది. నీకు దేవకీదేవికి వరుసగా 6 కొడుకులు పుట్టారట. పుట్టిన వాడిని పుట్టినట్టే కంసుడు చంపేట పాపం. ఆ కర్ణ మీకు ఒక అమ్మాయి పుట్టిందిట, ఆ పిల్లని కూడా వాడు చంపబోతూ ఉంటే అది అమ్మవారిగా మారి ఎగిరిపోయి వాడిని ధిక్కరించిందని విన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే దైవాధీనం ఇదం జగత్, జగత్తంతా దైవాధీనము, భగవంతుడి అధీనం, మన చేతిలో ఏమీ లేదు. ఆపదలు మనుష్యులకు కాక మరొకరికి వస్తాయా? ఆపదలు వచ్చినప్పుడు జ్ఞానులు దుఃఖం పొందరు, శోకం పొందరు, ధైర్యంతో ఉంటారు. నువ్వు జ్ఞానివి కాబట్టి దుఃఖించకు. నీకు కొడుకులు లేరని బెంగపెట్టుకోకు. నాసూనుండే నీసూనుడు, నా కొడుకు నీ కొడుకు అనుకో అన్నట్ట. రహస్యం తాగమంటే తాగుతుందా? భగవంతుడు ఎలా బయట పెట్టాలో అలా పెడతాడు. నా పుత్రుడిని నీ పుత్రుడు అనుకోను కానీ నేను ఉలిక్కిబడి ఎవడన్నా వింటే ప్రమాదం వస్తుంది. అసలే కంసుడికి నా మీద నిఘా ఎక్కువ అని వెంటనే, మహాత్మా ఇంకా ఆలస్యం చేయకు, ఇక్కడ నువ్వు నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, మహారాజు గారి కప్పం కట్టావు, తక్షణం నువ్వు రేపల్లెకి వెళ్ళిపో, నాకెందుకో మనస్సు కీడుని శంకిస్తున్నది. నీ కుమారుడైన కృష్ణుడికి ఎవడో అపచారం చేయబోతున్నాడు, అపశకునాలు అవుతున్నాయి, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో. దాంతోపాటు మా పుత్రుడు రోహిణీ పుత్రుడు ఉన్నాడే, వాణ్ణి కూడా జాగ్రత్తగా చూసుకో అనగానే, అలాగే నువ్వు చెప్పావు ఒక ఆలస్యం చేయనని బయలుదేరాడు ఆయన. ఈ బయలుదేరేలోపే జరగవలసింది జరిగింది. కంసుడు పంపించగా బాలఘాతిని పోతనా అని పిలువబడేది చిన్నపిల్లల్ని చండుబాలతో చంపుతూ బయలుదేరింది. మొత్తం భూమండలమంతా క్షణాల్లో తిరిగేసింది అది. ఎన్నో ఇళ్లల్లో చేరి ఆ ఇళ్లల్లో ఉన్న పసిపాపలు అప్పుడు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 5 వరకు ఉన్న పిల్లలందరినీ దగ్గర చేరి విషంతో కూడిన చండుబాలు ఇచ్చి వాళ్ళని చంపి మళ్ళీ అదృశ్యమైపోయేది. అలా చుట్టుపక్కల వాళ్ళందరినీ చంపగా చంపగా ఇక ఈ కంసుడి సామ్రాజ్యంలో ఎక్కడ చిన్నపిల్లలు ఏడుపులే లేకుండా పోయాయిట. అప్పుడే లోకమంతా గొడ్డుపోయిందా అనుకుందది. ఈ విధంగా అసలు ఒక్కళ్ళు లేరేమిటి అనుకుంటూ ఉంటే కృష్ణుడు ఆకాశంలో పెడుతున్న ఈ పెద్దక్కయ్యను చూశాడు. ఓహో పోతన్న, ఓ మైడి రక్క, ఇక నీకు భవిష్యత్తులో తుక్కు తుక్క అనుకుంటూ దాన్ని కిందకి రప్పించడానికి బ్యార్ క్యార్ అని సన్నగా ఏడ్చి మళ్ళీ నిద్రపోయాడు. ఈ ఏడుపు వినడంతో దానికి ఎక్కడలేని ఆనందం కలిగిందండో. చిన్నపిల్లలు చంపేవాళ్ళకి చిన్నపిల్లలు ఏడుపులు అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ ఏడుపు వాళ్ళకి చక్కగా సుశీల పాటలో ఉంటుంది, పి సుశీల పాటలాగా. అమ్మయ్యా ఇక దొరకట్లేదు పిల్లలు అనుకుంటూ ఉంటే ఈ కింద ఎవడో గుక్క పట్టి ఏడ్చాడు, మళ్ళీ నిద్రపోయినట్టున్నాడు, వీడి సంగతి చూద్దామని పై నుంచి కిందకి దిగింది. ఆవిడకి దిగడానికి కొంచెం టైం పట్టాలిగా, మరి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.